ఇదిగో ఆ అరణ్యంలో ఉన్న ఏనుగులు ఎటువంటివి అంటే అన్యాలోకన భీకరంబులు. అసలు ఇతరులు అలా చూడాలంటే భయపడేవారట, వాటిని చూస్తే భయం అనమాట, అంత భీకరంగా ఉన్నాయి. జితాశానేక పానీకములు, ఆశ అంటే దిక్కు. ఈ మొత్తం మనకి 8 దిక్కులలో 8 ఏనుగులు భూమిని మోస్తున్నాయి. అనేకప అంటే ఏనుగు అనమాట. జిత ఆశ అనేకప అనేకములుట అంటే తమ పరాక్రమంతో భూమిని మోస్తున్న అష్టదిగ్గజాలను జయించేవి, అంత బలమైనవి. అష్టదిగ్గజాల కంటే గొప్ప ఏనుగులు ఎక్కడుంటాయి? నిజానికి మామూలు ఏనుగులన్నీ ఇవి సర్కస్ ఏనుగులు, ఏనుగులు కావు పీనుగులు, తిండి లేక ఎండిపోయాయి. అష్టదిగ్గజాలు మంచి బలమైన ఏనుగులు అవి. ఆ ఏనుగులను కూడా ఈ ఏనుగులు జయించగలవంటే ఎంత బలమైనవో ఆలోచించండి. అటువంటి అడవి ఏనుగులు కొన్ని మదించిన శరీరంతో బాగా నెయ్యి గియ్యి బాగా పోసుకుని పొద్దున ఇడ్లీ వా ఇడ్లీలు బాగా పుచ్చుకుని బలంగా ఉన్నాయి అవి. అవి ఒకనాడు ఒక వేసవి కాలంలో దాహం వేసిందిట, గుంపులు గుంపులుగా ఉన్నాయట అవి. గుంపులు గుంపులుగా తిరిగితే వేడెక్కువైపోయి నీటి మీద కోరికతో ఎక్కడైనా మంచినీరు దొరక్కపోతుందా, చెరువు దొరక్కపోతుందా, వెళ్ళి తాకకపోతామా అని బయలుదేరాయి. అది వేసవికాలం. సాయంకాలం ఆ ఏనుగులు కొండగుహల నుంచి బయటకు వస్తూ ఉంటే అది ఎలా ఉందంటే చూడ్డానికి అంధకారమెల్ల అద్రిగుహాంతర వీధులందు పగలు వెరచిడాగి ఎడరు వేచి సంధ్య నినుడు వృద్ధతనుండ వెడలి ననగ కరులు వెడలి గుహలు. చీకటి పగటిపూట సూర్యుడికి భయపడి కొండగుహలో దాక్కుందిట. ఇంచేత సూర్యుడు ఉంటే చీకటి ఉండలేదుగా మరి. అందువల్ల ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యాస్తమయ సమయంలో ఇక సామ్రాజ్యం చీకటిదే. అందుకని సూర్యుడు అస్తమించాక మనమే వ్యాపించాలి, నల్లని చీకట్లు చుట్టుపక్కల వ్యాపించాలి అని చెప్పడానికి చీకటి కొండగుహలోంచి వచ్చిందా అన్నట్లుగా నల్లని ఏనుగులు బయటకు వస్తున్నాయి. నల్లని ఏనుగులు బయటికి రావడం చీకటి గుంపు బయటకు వచ్చినట్టు ఉంది అన్నారు. ఈ ఏనుగులు వస్తున్నాయి. అవి వస్తూ ఉంటే అక్కడ ఎదురుగుండా ఉన్న జంతువులన్నీ వణికి పారిపోతున్నాయి. ఈ ఏనుగులు అంత బలమైనవి. ఒకటా రెండా 10 లక్ష సమూహముల ఏనుగులవి. పులుల మొత్తం బులు పొదరెండ్లలో దూరు. ఈ ఏనుగులు వస్తూ ఉంటే పులులు వణికి పొదరెళ్లలో దాక్కుంటున్నాయట. వీటి కాలి కింద పడి పచ్చడైపోతామేమోనని. ఘోరభల్లు కముల్ గుహలు సొచ్చు. ఇంకా ఎలుగుబంట్లు, మామూలు ఎలుగుబంట్లు కావవి. ఎలుగుబంటి ఇలా పట్టి నొక్కిందంటే ఇక పచ్చడైపోతాడు ఎవడన్నా. అందుకే భల్లోకప్పు పొట్టు అంటారు. అటువంటి ఎలుగుబట్లు ఏం చేస్తున్నాయి? కొండగుహల్లో దాక్కుంటున్నాయట. ఏనుగులు వస్తూ ఉంటే ఎదురుగుండా పెడితే ప్రమాదం గనక. భూదారములు నేల బొరియలలోడాగు. అడవి పందులు నేలలో కన్నాలు చేసుకుని ఆ కన్నాల్లో దాక్కుంటున్నాయట, తవ్వేసి లోపలికి పోతున్నాయి. హరిదంతములకేగు హరిణ చెయ్యము. ఇంకా లేళ్ళు, జింకలు కకావికలై దిక్కుల చివరికి పారిపోతున్నాయి. వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు. అడవిలో భయంకరమైన పాములున్నాయి. ఈ పాములు పుట్టల్లో దాక్కుంటున్నాయి. నీలకంఠంబులు నింగికెగయు. నెమళ్ళు రెక్కలల్లార్చి ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయట. మడుగుల చొరబారు మహిష సంఘంబులు. అడవి దున్నపోతులు మడుగుల్లోకి వెళ్ళిపోతున్నాయి, బురద నీళ్ళల్లోకి. గండ శైలంబుల కపులు ప్రాకు. కొండ మీదకి ఎక్కేస్తున్నట్టు రాళ్ళెక్కి పారిపోతున్నాయి కోతులు. వెర్రచి చమరీ మృగంబులు వెసరు. వాళ్ళ చామరంబుల విహరణ శ్రమము వాయా. భయద పరిహేల విహరించు భద్రకరుల. గాలి వారిన మాత్ర నజాలి ఉంది. ఇంతలో చమరి మృగాలని ఇప్పుడు వాటిని ఇంగ్లీష్లో యాక్స్ అంటారు. ఏమంటారు? వైఏఎక్స్ యాక్స్, జడల బరులు. చైనా దగ్గర అక్కడ ఉంటాయి. వాటి శరీరం మీద ఉన్న వెంట్రుకలు కత్తిరిస్తే వాటిని మనం చామరం అనే పేరుతో అమ్మవారికి వాటికి దేవతలకి విసురుతాం. ఇవన్నమాట మానసరోవరానికి యాత్ర పెడుతున్నాం మేము ఒక తొందరలో. అప్పుడు రండి మాతో, మీకు ఖచ్చితంగా ఆ యాక్స్ని చూపిస్తాను. చమరి మృగాలు చూస్తాం, అక్కడ చాలా బాగుంటాయి. అలా నిక్కబొడుచుకుని ఉంటాయి, చాలా ముచ్చటగా ఉంటాయి. ఆ వెంట్రుకలు అప్పుడప్పుడు కత్తిరిస్తారనమాట. గొర్రెకి బొచ్చెలా అయితే కత్తిరిస్తారు అలాగా. ఆ వెంట్రుకలుతో తయారు చేసినటువంటి వ్యసనకర్ర అమ్మవారికి చాలా ఇష్టం. అది చామరం విజయామి అంటే. ఆ చమరీ మృగాలు వచ్చేయట. ఏనుగుల్లారా, మీరు మమ్మల్ని తొక్కేస్తే పీనుగులు అయిపోతాం, మమ్మల్ని చంపకండి. ఇదిగో మా తోకలతో మీకు విసురుతాం, వాళ్ళ చామరంబుల అంటే తోకలనే చామరంబులుగా విసురుతాం, దానివల్ల మీకు చెమట తగ్గుతుంది, అలసట ఉండదు, ఏసీలో ఉన్నట్టు ఉంటుంది, మా జోలికి రాకండి అని చమరీ మృగాలు ఇలా విసురుతున్నాయిట. అందుకని ఏమైందా, దానివల్ల వాళ్ళ చామరంబుల విహరణ శ్రమము వాయా, తిరగడం వల్ల వాటికి బాగా చెమట పట్టేసింది, అలసట అలసట తగ్గిపోయింది. చల్లదనం ఉంటే అలసట దానదే పోతుందన్నమాట. అలా చల్లదనాన్ని పొందుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఎవడొడ్డొచ్చినా శిక్షిస్తూ ముందుకు పోతున్నాయి. తల్లగవ్వు కొండలకై నన్ను మల్లగవ్వు సింగములకైన మార్కొన్ని కడిమిం కలగవ్వు పిడుగులకై నన్ను ఎలబల్ల సంపన్న వృత్తి నేనుగున్నలు. కొండలు కనిపిస్తే కూడా కుంభస్థలంతో ఢీ కొట్టి పిండి చేస్తున్నాయి, లెక్క చేయడం లేదు ఏనుగులు కొండలని. సింహములు కనిపించినా పక్కకి తప్పుకోవడంలా, ఏహ్ రండి అని తొండంతో పట్టి ఒక్కొక్క ఏనుగు 10 సింహాలను కూడా కింద పారేసి పచ్చడి చేసేస్తున్నాయి, అంత బలమైనవి. పిడుగులు పడితే ఆ శబ్దానికే గుండె బేజారు ఎత్తిపోతుంది, కానీ మీద పిడుగు పడితే కూడా చెక్కు చెదరడం లేదట. అటువంటివి ఆ ఏనుగులు, ఇలా బల సంపన్న వృత్తి ఏనుగుగొండలు. ఆ భూమండలం మీద తమ బల సంపదతో ఏనుగుగొండలు, కలభములు అంటారు వాటిని. గొన్న ఏనుగులు అంటే చిన్న ఏనుగులు అన్నమాట, పిల్ల ఏనుగులు తిరుగుతున్నాయి. ఇంత చేసేది పిల్ల ఏనుగుల బలం, పెద్దవాటిది కాదు. అక్కడ పిల్ల ఏనుగులే పిడుగుల్ని లెక్క చేయక సింహాల్ని పడగొట్టి కొండల్ని ఢీకొట్టి తన్నేస్తున్నాయంటే ఇంకా పెద్ద ఏనుగులు ఎలా ఉన్నాయో ఆలోచించండి. ఏనుగు గొన్నలు అనడంలో ఉంది కవిత్వం అంతా. కలభంబుల్ చెరలాడు, కలభము అంటే గున్న ఏనుగులు, ఏమళ్ళి పిల్ల ఏనుగులు, చెల్లాటలు అడేట. పల్వలములు ఆఘ్రాణించి మట్టాడుచు, పల్వలము అంటే చిన్ని చిన్ని నీటి గుంటలు, అప్పుడప్పుడు వర్షం పడి గుంటల్లోకి నీరు చేరుతుంది కదా, వాటన్నిటినీ పల్వలము అంటారు. అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తొండంతో జుమ్మను లాగేసి ఆడుకోవడం మొదలెట్టాయట. ఫలభూజంబులు ఆయుచున్, పళ్ళ చెట్లున్నాయి, ఆ చెట్లను ఇలా రాసుకునేవిట, వాటికి దురద ఎక్కువ ఉంటుంది ఏనుగులకి. అందుకని దురద రాసుకోవడానికి ఏం చేస్తారంటే ఆ దురద తీరడానికి చెట్లని రాస్తాయి. ఆ రాయడంతో చెట్టు విరిగి కింద పడిపోతుంది. ఆ మధ్యలో ఒక ఆయన ఉపన్యాసంలో కూర్చున్నప్పుడల్లా ఇల్లా ఇలా అనేవాడు, ఏమిటని చూస్తే వీపుకి ఎప్పుడు దొరదట, అందుకని గోడ దగ్గరే కూర్చునేవాడు ఆయన, గోడకు జారబడి ఇల్లా ఇలా అనేవాడు. తర్వాత తెలిసింది నాకు గోడకు జారబడంలో రహస్యం ఇదని. దిక్కుమాలను దొరద వేస్తే కాస్త మంది వేసుకోవచ్చుగా, మొన్న శేషగిరి గారు గోడను తరగ తీసేస్తే రేపు దాన్ని మళ్ళీ కొత్త రంగు వేయించుకోవద్దు అని చేత ఇది ఏనుగులు కూడా అంతే ఒళ్ళంతా తీట తీర్చుకోవడానికి ఫలభూజంబులు ఆయుతున్న చెట్ల చెట్లు ఆ పళ్ళ చెట్లు రాసుకుని పడగొడుతున్నాయట. చివురు జంపంబుల్ వడిన్మేయుచున్, చిగురు టాకులు వాటితో కూడినటువంటి చిన్న చిన్న పచ్చిక బయళ్ళు మేసేస్తున్నాయట. కొలకుల్సొచ్చి కలంచుచున్, అప్పుడప్పుడు చిన్న చిన్న నీటి సెలయాళ్లలోకి వెళ్ళి కొలనుల్లోకి వాటిని పాడు చేస్తున్నాయట. గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచు, కొండల మీదకెక్కి ఆట్లాడుకుంటున్నాయన్నమాట అవి. ఇలా తిరుగుతూ ఉంటే ఏనుగులకి ముందే చెప్పాం కదా, ఈ చెక్కిళ్ళమ్మట నీరు వస్తుంది, దాన్ని చెమట జలం అంటాం. మనకు కూడా కాసేపు ఫ్యాన్ కట్టేస్తే ఇలా నీళ్లు కారిపోతాయి కొంతమందికి, కొంతమందికి ఎక్కువ కారితే, కొందరు తక్కువ కారితే, వాళ్ళ అదృష్టం. ఏనుగుకి మాత్రం ఖచ్చితంగా గండస్థలం నుంచి అలా నీరు కారుతూనే ఉంటుంది, అది మదజలం అంటాం. ఆ చెమటని సంస్కృతంలో మదజలం అంటారు. ఆ మదజలం అంటే తుమ్మెదలకి భలే ఇష్టం అంటండి. అందుకని తుమ్మెదలు ఆడ మగ కలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా దిక్కుమాలది, ఇది ఒక బంధం కదా, మగుడు పిల్లలు కలిసే వెళ్ళాలి, తీర్థయాత్రకి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఆఖరికి అవి జంతువులైనా ఇంకోటైనా సరే, ఈ తుమ్మెదలు కూడా ఆడు తుమ్మెద మగ తుమ్మెద మనకి తెలియదు కానీ వాటికి తెలిసిపోతాయి, రెండు కలిసి చెట్టా పట్టాలు వేసుకుని వస్తున్నాయి అక్కడికి. వచ్చి రాగానే ఆడ తుమ్మెదలు తొందరగా వెళ్ళిపోయి చెమట తాగడానికి చేరేయట. ఆడతుమ్మెద వెళ్ళగానే మగతుమ్మెద ఏం చేస్తుంది, మొగుళ్ళకి ఎప్పుడు కూడా భార్యల మీద ఆ మాత్రం ప్రేమ ఉండాలన్నారు. అందుకని పోన్లే మీరు వెళ్ళండి, మీరు తొందరగా టిఫిన్ చేసిరండి, మీరు స్నానం చేయండి, తర్వాత మేము పెడతామంటారే మగాళ్ళు తీర్థయాత్రలు అలాగనమాట. తేటి ఒకటి ఒర్రు ప్రియకును మాటికి మాటికిని నాగ మద జల్లగంధం వేటికని తన్ను వొందెడి బోటికి అందిచ్చు నిండు బోటుదనమునన్. ఒక తుమ్మెద వచ్చిందట మగతుమ్మెద, ఓ తెగ కారిపోతున్న ఈ చెమట తాగడానికి, తీరా పక్కన ప్రియురాలు కూడా ఉంది, అస్తమాటు నేనేం తగ్గుతానులే, మా ఆవిడంటే నాకు ఎంతో ఇష్టం, పెళ్ళి అయ్యాక బోల్డ్ కట్నం తెచ్చింది, విశాఖపట్నం తీసుకెళ్ళింది, రాట్నం ఇచ్చింది అని పెళ్ళ మీద ప్రేమ కొద్ది, నువ్వు తాగు నువ్వు కడుపు నిండా తాగాక అప్పుడే తాగుతానే అంటాట పాప. ఇలాగ తుమ్మెదలు కూడా ప్రేమ చూపిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, మరి మనం అక్కడమే ఇడ్లీ తిండం కాదు, ఇంటికి కూడా పార్సిల్ చేసి పట్టుకెడుతూ ఉండాలి కాస్త అప్పుడప్పుడైనా సరే. అలాగ పశువులు పక్షులు తుమ్మెదలు కూడా భార్యలను అంత ప్రేమగా చూస్తున్నాయట.
అంగీకృత రంగం మాతంగీ మదగంధమగుతు దద్దయుడ్కన్ సంగీత విశేషంబుల భృంగీగణ మొప్పెం రాను పెట్టెడి వేడ్కన్. ఈ తుమ్మెదలు చెమట తెగతాగి కానీ వాటికి ఆనందం ఎక్కువైపోయింది. చెమట తాగితే కూడా మద్యం తాగిన వాడికి మత్తెలు వస్తుంది, అలా వస్తుంది. ఎప్పుడైనా కొన్ని పదార్థాలు ఎక్కువ తాగితే మత్తు వస్తుంది. అటువంటి వాటిలో తేనె కూడా బాగా తాగండి, తీపి ఎక్కువ తినండి, ఎక్కువ నెయ్యి వేసుకోండి, గ్యారంటీగా వాడికి వస్తుంది అనమాట. బాగా నేతి ఇడ్లీ తిన్నవాడు ఉపన్యాసానికి వస్తే ఆ పూట కూర్చున్నప్పుడు నేను అనుకున్నాను చాలాసార్లు ఇలా వింటూ ఉంటే వీళ్ళు ఆ పురాణం విని నిజంగా ఆనందంతో తలకే ఊపుతున్నారు అనుకున్నాను. తర్వాత తెలిసింది ఇది ఇడ్లీ మహిమ, తేనె మహిమ, కాఫీ మహిమ అని. దిక్కుమాలు కూడా మత్తు ఎక్కువ అవుతుంది. అందున తుమ్మెదలకి ఈ చెమట ఎక్కువైపోయి వాటికి కూడా సంతోషం వచ్చేసిందిట. ఆ సంతోషంతో జమ్ అంటున్నాయి. అది ఎలా ఉంది? సంగీత విశేషాలు, సంగీతాలు అవి కూడా అప్పుడప్పుడు దోమలు మన చెవిలో చేరి సంగీతాలు పాడినట్టుగా ఇవి కూడా సంగీతాలు పాడుతున్నాయి. ఆ సంగీతాలు విని మగవాళ్ళందరూ మా భార్యలు సంతోషంగా తాగినట్టున్నారు, సహవాసి ఇప్పటికి కదా పెళ్ళయ్యాక మా పిల్లల్ని సంతోషపెట్టాం అనుకుంటున్నారట వాళ్ళు కూడా. ఇలాంటి సమయంలో ఆడ ఏనుగులు కొన్ని తనని సేవిస్తూ ఉండగా గజరాజు గారు దారి తప్పాడు. ఇక్కడుంది అసలు గొప్పతనం, దారి తప్పాడు అన్నలో. అంటే మామూలుగా వెళ్ళే దారి కాకుండా వేరే దారి. దారి తప్పడం అంటే ఏమిటి? అపమార్గంలో వెళ్ళడం అని అర్థం. వెళ్ళాట అయినా లెక్కలేదు ఆయనకి. ఇంచేతంటే ఒక్కొక్క ఏనుగు మహాబలమైనవి గనక వాటికి గుంపులతో సంబంధం లేదు గనక దేనికి దానికి ఆడామగానే తేడా లేకుండా పరాక్రమం కలిగినవి గనక ఈ ఆడ ఏనుగులు సేవిస్తూ ఉండగా గజరాజు దారి తప్పి వేరే చోటుకి వెళ్ళినా మిగతా ఏనుగులు భటులు లేకపోయినా ఆయన లెక్క చేయలే. మనోబలం కలిగిన వాడు ఆయన. అలా వెళ్ళి వెళ్ళి ఎక్కడ మంచినీళ్ళు దొరుకుతాయా, దాహం దాహం అనుకుంటూ జలం మీద వ్యామోహంతో వెళ్ళాడు వెళ్ళాడు. అటగాంచన్ కరిణీ విభుండు నవఫుల్లాంభో జగల్హారమున్ నటదింది వరవారమున్ కమఠమీ నగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీతీరమున్. చెటులో ధూత మరాళ్ళ చక్ర బక సంచారం బుకాసారము. అలా వెళ్ళి 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 గజరాజు ఒక విశాలమైన చెరువు చూశాడు. మామూలు చెరువు కాదది, అది ఎంత విశాలమో ఆ వర్ణనను బట్టి తెలుసుకోవచ్చు అన్నమాట. అందులో లెక్క లేకుండా ఇంత అని లెక్క పెట్టడానికి వీలు కానండి తామర పువ్వులు వికసించి ఉన్నాయి, కలువ పువ్వులు ఉన్నాయి. నట దిందీవరవారమున్ అలా కదులుతున్నాయి గాలికి నల్ల కలువ పువ్వులు. నటత్ అంటే అలా కదలడం అనమాట, చక్క నాట్యం చేస్తున్నాయట. నల్ల కలువ పువ్వులు గాలికి కదులుతున్నాయట. కమఠమీన గ్రాహ దుర్వారమున్ అనడం ద్వారా చెరువు ఎంత పెద్దదో తెలుస్తోంది. తావేళ్లున్నాయి, చేపలున్నాయి. ఇవి రెండూ ఉండడం కంటే మీన అనడం కంటే కమఠం కంటే గ్రాహ దుర్వారం అనడం ద్వారా అది పెద్ద చెరువు. మొసళ్ళు ఎప్పుడూ కూడా కనీసం 100 మైళ్ళ వైశాల్యం లేకపోతే చెరువుల్లో ఎక్కువ కాలం బతకలేవు, నదుల్లో ఉన్నట్టుగా. అంచేత తావేళ్లున్నాయి, మొసళ్ళున్నాయి, అందులో ఇంకా పెద్ద పెద్ద చేపలున్నాయి, తిమింగలాలు ఉన్నాయి. వీటితో చూడడానికి కూడా భయంగా ఉందన్నారు. అది దుర్వారము అనడం ద్వారా ఇక అది వారింప శక్యం కాకుండా ఉంది. పైన మర్రి చెట్లున్నాయి, వటా మర్రి, హింతాల తాడి చెట్లున్నాయి, రసాల తీయమామిడి చెట్లున్నాయి, సాల మద్ది చెట్లున్నాయి, సుమనహ వీటికి మళ్ళీ పువ్వులున్నాయిట, వల్లి ఆ చెట్లని అల్లుకున్న తీగలున్నాయి. ఇటువంటి వాటితో ద్రాక్షలతో ఉన్నది ఆ ఒడ్డంతా. అన్ని చెట్లు ఆ చెట్లకి తీగలు, తీగలకి అల్లుకున్న పువ్వులు ఇవన్నీ. చెటులోద్ధూత మరాళ చక్రబక సంచారంబు. ఇంతలో పెద్ద గాలి వేసిందిట. ఆ గాలికి ఆ చెరువు నిండా ఉన్న పక్షులన్నీ ఉద్ధూత ఎగరగొట్టబడ్డాయట. గాలిగానే పక్షులు పైకి టపటప రెక్కలాడించుకుంటూ లేచిపోయాయి. ఏమేమిటా పక్షులు? మరాళ, హంసలు, చక్రవాకాలు, బక, కొంగలు, ఇటువంటి వాటితో సంచారంతో ఉన్న కాసారాన్ని, అంత పెద్ద నీటి చెరువుని చూశాడు గజరాజు. ఇంకా ఆనందం తట్టుకోలేకపోయాడు. ఇక్కడే ఉంది అసలు రహస్యం. ఏ జీవినైనా కట్టిపారేసేవి పంచేంద్రియాలు. ఈ ఇంద్రియాలు బలమైనవి గనకే బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కరషతి అన్నాడు భాగవతంలోనే. ఇదే శ్లోకం యథాతథంగా భారతంలో కూడా ఉంది. ఇంద్రియములు ఎంత బలమైనవంటే ఎంతటి జ్ఞానినైనా పడగొట్టేస్తాయి. ఇంకా సామాన్యుడి సంగతి చెప్పేదేముంది? ఏమేమిటవి వరుసగా? ఈ కళ్ళు ఉన్నాయి మొట్టమొదటిది. అందమైన వస్తువు చూడాలనుకుంటుంది. పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చాడు వాడు, వాడు పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేంత దౌర్భాగ్యుడు ముక్కు చీవుడు చూసుకుంటాను. వాడు పెళ్లి చూపులకి వెళ్ళొచ్చి కొంచెం పెళ్లి కూతురు నల్లగా ఉందండి, వీడు ఎలా ఉన్నాడు వీడు తెలియదు అంటే ఈ కళ్ళకున్న దిక్కుమాల లక్షణం, వీడు ఎలా ఉన్నా అందమే చూడాలని కోరుకుంటాయట ప్రకృతిలో కానీ తక్కిన సృష్టిలో ఎవరినైనా సరే. అయితే ఇది మంచిదే, ఒక స్థాయి దాటితే అది వ్యసనం అన్నారు, అది కూడా పెచ్చ అన్నమాట. అంచేత ముందు కట్టి పరేసేది ఏమిటనమాట, కళ్ళు. తర్వాత ఏమిటి, చెవులు. అందమైన శబ్దాలు చక్కగా పురాణం చెబుతుంటే వింటాం కానీ ఓహో నోటికి వచ్చినట్టు భయం అని అరిచేస్తే వాడు పారిపోతాడు అక్కడ నుంచి అంతేనమాట. అంచేత చెవులుకున్న లక్షణములు ఏమిటంటే సొగసైన సంగీత ధ్వనులు వినాలి అని కోరుకుంటూ ఉంటాయి, మధురమైన వాక్కులు వినాలనుకుంటే. సంగీతం మీద పెచ్చుకొద్దేగా లారీలలో యాక్సిడెంట్లు చేస్తున్నారు, క్యాసెట్ పెట్టడానికి వెళ్ళేట్టు ఒకటి అందులో ఆ సమయంలోనే వెళ్ళి ఈ లారీ దేన్నో గుద్దేసింది అనమాట. అమ్మో ఈ సంగీతం కూడా పెచ్చ అయితే ప్రమాదం, 24 గంటలు సంగీతం పడిన ఇబ్బందిట. అంతేదా బూరెలు తెమ్మన్నాడు, బూరెలు తెమ్మనాలి కానీ సరిగమ పద నిస బూరెలు సారీగా బూరెలు అంటే పడితే సస్తారు ఇంట్లో వాళ్ళు, రేపొద్దునే నెత్తి మీద కొడతారు, బూరెలు గారెలు. శ్రవణం యొక్క లక్షణం అది, శ్రోత్రేంద్రియ లక్షణం అది. ఇంపైన ధ్వనులు వినాలి అనుకుంటాయి. ఇంకా మూడవది ముక్కులు, సువాసన పీల్చాలనుకుంటాయి. ఇట సువాసన అంటే ఎంత ఇష్టమో వాటికి, చక్కని సెంటు పీల్చుకోవాలతే మల్లెపూలు వాసన పీల్చాలనుకుంటాయి. కానీ దిక్కుమాలని డ్రైనేజీ వాసన మీద ఎవడన్నా కూర్చోబెట్టి పురాణం వినిపిస్తే వింటారా? వినలేరు, వినలేరు పొరపాటును కూడా. ఇంకా చర్మం ఉంది. ఈ పురాణం ఎప్పుడవుతుందిరా బాబు, ఫ్యాన్ వేస్తే బాగుండరా బాబు అనుకుంటుంది, కానీ చల్లగా లేకపోతే వేడిగా ఉంటే భరించగలరా? హాయిగా ఏసీ పెట్టిస్తే, కూలర్ పెట్టిస్తే సుఖంగా ఉండాలనిపిస్తుంది అనమాట. చల్లదనం కోరుకుంటుంది చర్మం. ఇక నాలుక రుచి కలిగిన పదార్థం తినాలనుకుంటుంది. మంచి గుంటూరు గోంగూర పచ్చడి వేసుకుని తింటూ ఉంటే నెయ్యి వేసుకుని తినాలనిపిస్తూ ఉంటుంది, మంచి పప్పు తినాలనిపిస్తుంది, దప్పడం తినాలనిపిస్తుంది. అంటే కొంచెం తినే నాబోటి వాడికి కాదు కానీ కొంచెం మహానుభావులు కోరికలు ఉన్నటువంటి వాళ్ళ కోసం చెప్పడం. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా హాయి అయిన రుచి కలిగిన పదార్థాలు తినాలి అని నాలుగు కోరుకుంటుంది. ఇందులో ఏ ఒక్క ఇంద్రియమునకు లోబడినా మానవుడు భ్రష్టుడైపోతాడు. ఇంకా పంచేంద్రియాలు పట్టుకుంటే వాడిని ఎవడన్నా పట్టుకోగలడండి? అవి ఎక్కువైతే వ్యసనం అంటే అదన్నమాట. ఇప్పుడు ఈ ఇంద్రియములు ఐదు కూడా గజరాజు గారిని పట్టేశాయట. ఆ ఐదు ఇంద్రియాలకి లోబడే ఆయన అందులో ఇరుక్కుపోయాడన్నారు. తోయ జగంధంబుదోగిన చల్లని మెల్లని గాడ్పుల మేనులలర కమలనాళాహార విమలవాకలగం సర్వములు చెవుల పండువులు చేయ దీవరాంభోరుగా మోదంబు ఘ్రాణరంధ్రంబుల గారవింప కల్లోల నిర్గత కాసార గంధంబు వదన గహ్వరముల వాడుదేర్ప త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవము ఈ క్షణములకును విందు చేయ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయోతంబు మడుగుజొచ్చే. ఆ సరస్సులో తామర పువ్వులున్నాయి, కలువ పువ్వులున్నాయని చెప్పుకున్నాం. ఆ తామర పువ్వులలోంచి పుప్పుడి వాసన మోసుకుంటూ చల్ల గాలి ఏనుగుల శరీరానికి తగిలిందట. ఆ నీటి తుంపరలతో కూడిన గాలి శరీరానికి తగలగానే హా అని ఆయిని పొందింది చర్మం. అందులోంచి రుచి కలిగిన నీళ్లు నోట్లో పడ్డాయి. తీయగా ఉంది, చల్లగా ఉంది ఆ నీరు, తుంపరలు వచ్చి నోట్లో పడ్డాయి. వెంటనే దాహం తీరింది. అమ్మా నీరు చాలా బాగుంది, చల్లగా ఉంది, రుచిగా ఉంది అని నోరు లాగేసిందట వాటిని అటికేసి. అందులో ఉన్న హంసలు తామర పువ్వుల తూడులు తిని మత్తెక్కి కుహు కుహుని కూస్తున్నాయి. ఆ హంసలు, చిలుకలు, ఆ కోకిలలు, వీటి కోతలు ఉన్నాయే ఆ చప్పుళ్ళు చెవులకి సంగీతంలాగా వినపడగానే ఆ స్వరానికి ఆకర్షింపబడి చెవులు అటువైపు వెళ్ళిపోయాయట. ఇక అందులో నుంచి వస్తున్న సువాసన, కలువ పువ్వుల వాసన, తామర పువ్వుల వాసన, నల్ల కలువల వాసన, హంసల వాసన ముక్కుల్ని లాగేసింది. వాసన పసిగట్టేసి అనమాట ఇవి. ఎప్పుడైనా లోపల నుంచి పులిహార వాసన వస్తుంటే ఏమనిపిస్తుంది, ఇవాళ ప్రసాదం పులిహార వచ్చి అనిపిస్తుంది మనకి, ముక్కుకి ఆ వాసన లక్షణం. ఇక ఇవన్నీ ఒక ఎత్తట లక్ష్మీదేవి మూడు లోకాలు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిందా అన్నట్టుగా ఆ తామర పువ్వులతో, కలుగులతో, హంసలతో, నీళ్లతో ఆ కొలనే అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, బాగుందనమాట ఆ సరస్సు. ఆ సరస్సులోని దృశ్యం కంటిని ఆకట్టింది, వెరసి ఈ పంచేంద్రియాలు మరచి తామేమో మరిచిపోయి అమాంతంగా ఏనుగులు అందులోకి దూకేసి బద్దాబద్దాబ శబ్దములతో గజరాజు గజరాజు గనకాతల ఆయన భార్యలు నీళ్లల్లో దూకేసి ఇక జలక్రీడలాడటం మొదలెట్టాయి, జలకాలాటలలో ఆడుకోవడం మొదలెట్టారు. తొండంబుల పూరించుచు గండంబుల దల్లి కొనుచు గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండం వేదండ కోటి నీటిల్ ద్రవన్. తొండం నిండా నీళ్లు తీసుకోవడం, చెక్కిళ్ళ మీద తల్లుకోవడం, పైన తల్లుకోవడం, పెద్ద పెద్ద శబ్దం చేస్తూ నీటిలోంచి నీళ్లు లాగుతుంటే ఎలా ఉంటుంది, గళగళగళ శబ్దం వస్తుంది అనమాట. అలా శబ్దం చేసుకుంటూ బాణ కడుపులు అన్నారు, వలుద కడుపులు అట, పెద్ద పెద్ద పొట్టలు వాటికి, ఆ పొట్టలు నిండేలాగా తొండంతో నీరు నోట్లో పోసుకుని తాగేస్తున్నాయి, గ్యాలన్లు గ్యాలన్ల కొద్దీ నీరు తాగేస్తున్నాయి అవి. అవి లేవుగానే ఉంటే సత్తెనపల్లిలో ఉన్న మొత్తం మున్సిపాలిటీ నీరంతా అవే తాగేసి ఒక దెబ్బకి అలా తాగి పారేస్తున్నాయిట. ఇంతలో గజరాజు గారు ఒక అద్భుతమైన చమత్కారం చేశాడు. ఇలా చెక్కిళ్ళ మీద చల్లుకోవడం, నీళ్లు తాగడమే కాకుండా తొండ నిండా నీరు తీసుకున్నట్టు ఆయన, అత్యద్భుతమైన అలంకారం ఇది. ఏం వర్ణనండి ఆయన, యభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కి వడి ఉడ్డాడించి పింజింప ఆరభటిల్ నేరములోన పెల్లెగసి నక్రగ్రాహపాఠీనముల్ నభమందాడడు మీన కర్కటముల బట్టన్ సురల్ మరాన్ పడల్. గజరాజు తొండం నిండా నీరు తీసుకున్నాడు. ఇందులో ఆశ్చర్యం ఏమున్నది, ఏనుగులన్నీ తొండంలోకి నీళ్లు తీసుకుంటాయి. ఏమిటండి ఇందులో వర్ణన అంటే, ఆ తొండం నిండా నీళ్లు తీసుకున్నాక అలా తొండం పైకెత్తి ఊపి ఆకాశ మార్గానికి ఎత్తట, చండభ మార్గం బున్నకెత్తి. చండభుడు అంటే సూర్యుడు, సూర్య మార్గం అంటే ఆకాశ మార్గం, ఆకాశ మార్గానికి అలా పైకెత్తాడనమాట తొండం. ఇలా తొండం ఎత్తేం చేసేట, ఊపాడు ఒక్కసారిగా, నిక్కి వడిన్ ఉడ్డ ఆడించి ఆ తలకాయ గట్టిగా ఊపి ఒక్కసారి మరి జాడించి ఆ నీళ్లు ఝామని పైకి విడిచిపెట్టేశాడు ఆ తొండంతటి. ఆ నీళ్లు పైకి విడిచిపెడితే మహావేగంగా వెళ్ళిపోయింది నీరు ఆకాశంలోకి, ఎక్కడికో వెళ్ళిపోయేట, ఫౌంటైన్ చిమ్మినట్టు. ఈయన తొండంలోకి నీళ్లు తీసుకున్నప్పుడు నీళ్లతో పాటు చేపలు, సరస్సులో చేపలు ఉంటాయి అవి, పీతలు, మొసళ్ళు, తాబేళ్ళు ఇవన్నీ కూడా తొండంలోకి వెళ్ళిపోయాయి. ఇన్ని జంతువులు తొండంలోకి వెళ్ళాయంటే ఆ తొండం ఎంత ఉందో ఒకసారి మనం ఊహించాలి. అవన్నీ ఈ నీళ్లు విడిచిపెట్టగానే నీళ్లతో పాటు ఆకాశంలోకి వెళ్ళిపోయాయిట, అది ఆశ్చర్యం. ఆ పైన ఆకాశంలో 12 రాసులు ఉన్నాయి. జ్యోతిష్శాస్త్రంలో ఏమేమి రాసులు ఉన్నాయి, జ్యోతిష్చక్రంలో మకర రాశి, మీనరాశి, కర్కాటక రాశి వంటి రాసులు ఉన్నాయి. చేపలన్నీ ఆకాశంలోకి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి పైన మీనరాశి కనబడిందిట. మీనము అంటే ఏమిటి, చేప కదా. ఈ చేపలు వెళ్ళి మీనరాశిని పట్టుకున్నాయట, ఓహో మన రాశిరా అని. మొసళ్ళు వెళ్ళి మకర రాశిని పట్టుకున్నాయట, మకరం అంటే అది కనుక. కర్కాటకం అంటే ఎండ్రకాయలు, పీతలు, పీతలు వెళ్ళి కర్కాటక రాశిని పట్టుకున్నాయట. క్యాస్ట్ ఫీలింగ్ అప్పటిది, అంటే మన రాశిని మనమే పట్టుకోవాలని. మొసళ్ళు మొసలి రాశిని, చేపలు మీనరాశిని, పీతలు వెళ్ళి కర్కాటక రాశిని పట్టుకున్నాయట. ఎంత బలంగా విసిరాడో చూడండి వాడు దాన్ని బట్టి. సురల్ మ్రాన్పడం, దేవతలు తెల్లబోయారు, ఆశ్చర్యపోయారు. అక్కడ అది గొప్ప కొసమెరుపు. ఈ రాసుల్ని పట్టుకుంటూ ఉంటే సురల్ మ్రాన్పడం దేవతలు చూసి, ఓ ఈ నాయనో ఈ గజరాజా, ఎక్కడి భూలోకం, ఇన్ని జంతువుల్ని నీళ్లతో పాటు పైకి విసిరి పైన జ్యోతిష్చక్రంలో ఉండే రాసులు పట్టుకునేలా చేశావు, మా టోపీలు తీసేస్తాం, అదనమాట హెడ్స్ ఆఫ్ అనమాట అన్నారట వాళ్ళు కూడా. ఇంతలో ఏం చేశాడు ఈయన, గజరాజు గారు ఒక చోట నిలబడ్డాడు, ఆడ ఏనుగులన్నీ చుట్టూ చేరిపోయి 100 కొద్దీ భార్యలు వాడికి, రెస్ట్రిక్షన్స్ లేవు పశువులు కనుక హాయిగా. ఇక్కడైతే కలియుగంలో అయితే రెండో పెళ్లి రహస్యంగా చేసుకోవడం తెలిస్తే వాడికి వెంటనే విడాక్స్ లేదా జైలు శిక్ష. ఆ ఏనుగులకి జైలు శిక్ష ఇవ్వడం వేస్తే చస్తాడు వాటిని పోషించలేక. అందుకని ఆ రోజుల్లో ఈ గజరాజు గారు తన వందలాది భార్యలతో కలిసి ఆ నీళ్లలో తిరుగుతున్నాడు. ఇంతలో భార్యలు చుట్టూ చేరారట. కర్ణీకరోజ్జిత కంకణోగి శలయేటి నీలాద్రి చెలువు దిగడా. ఆడ ఏనుగులు ఏం చేశాయి, తొండంతో నీళ్లు పట్టుకొచ్చి నీళ్లు తెల్లాయట భర్త మీద. కంకణము అంటే నీటి కణము అని అర్థం అన్నట్టు. కంకణం అంటే అదే అర్థం. వెనకటికి ఒక ఆయన వచ్చి నాకు కంకణం వేయించండి అన్నట్టు శేషగిరి గారి ఇంటికి వచ్చి. అలాగే నీ కంకణాలు ఎందుకేమని బోల్డ్ కంకణాలను పట్టుకొచ్చి కాసి నీళ్లు చేతిలో పోసాడు ఆయన. కంకణం అంటే ఈయనేమనుకున్నాడు చేతికి బంగారం కంకణం, కానీ కంకణం అంటే రెండో అర్థం. కమ్ అంటే నీరు, కణము అంటే బిందువు. కమ్ కణం అంటే వాటర్ డ్రాప్స్ అనమాట. అంటే తొందరపడి కంకణం వేయిస్తానని అంటే మనం సంకలు కొట్టుకోకూడదు. ఏ కంకణం అని అడగాలి ముందే. అయ్యా శేషగిరి గారు అది రహస్యం. ఇంత ఇక్కడ చెప్పొచ్చేది అంటే కరిణీకరోజ్జిత కంకణచ్చట దోగి అంటే అది ఆడ ఏనుగు తొండముతో నీళ్లు విడిచిపెట్టింది. ఆ కంకణములు అంటే నీటి బిందువులు ఆయన మీద పడ్డాయి. ఏనుగు నల్లగా ఉంటుంది కదా, ఆ నల్లని ఏనుగు మీద నీటి బిందువులు పడి వర్షాకాలంలో డ్రాప్స్ పడినట్టుగా ఆ నీళ్లు ఇలా కిందకు పడుతున్నాయి. అది ఎలా ఉంది అంటే శలయేటి నీలాద్రి చెలువు దిగడు. నల్లని కొండ ఒకటి ఉన్నది మనకి, ఆ కొండని కాటుక కొండ అంటాం. అంజన పర్వతం అది సంస్కృతంలో. అంజన పర్వతం నల్లగా ఉంటుంది. ఆ నల్లని పర్వతం నుంచి శలయేళ్ళు కిందకు పడుతుంటే వాటర్ఫాల్స్ ఎలా ఉంటుంది, ఈయన అలా ఉన్నట్ట. ఈ నల్లని ఏనుగేమో కొండ, ఆ కొండ మీద ఆడ ఏనుగులు పోసిన నీళ్లు కిందకు కారుతున్నాయి. ఆ కారుతున్న నీళ్ళేమో జలప్రవాహం అనమాట, శలయేరు. ఇంతలోనే ఏం చేసింది, మరో ఆడ ఏనుగు వచ్చింది. హస్తిని హస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నుల వాణి వెరవు చూపు. మరో ఆడ ఏనుగులు తామర పువ్వులు పట్టుకొచ్చేయట. తామర పువ్వులు ఆయన మీద పెట్టేయట, 1000 తామర పువ్వులు పెట్టేయట. ఒక్కొక్క తామర పువ్వు ఒక్కొక్క కన్నులాగా ఉంది. ఈయన ఎలా ఉన్నాడు ఇప్పుడు, 1000 కళ్ళు కలిగిన ఇంద్రుడిలా సహస్రాక్షుడిలా ఉన్నాడు. ఎంత అద్భుతమైన వర్ణన. అసలు ఏం మోహ చేస్తారా మహానుభావులు ఆ చూసే దృశ్యాన్ని. మనము చూస్తాం సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు, కవి వాడి వర్ణనే వీరా చూసి చూడగానే అద్భుతమైన వర్ణన అనమాట అది. ఇక ఆ తర్వాత ఏం చేసిందిట, మళ్ళీ ఏం చేసిందిట, కలభ సముత్కీర్ణ కల్హార రజముతో కనకాచలేంద్రంబు కరణిదాల్చు. మళ్ళీ ఆడ ఏనుగులు ఏం చేశాయి, తామర పువ్వుల్లో పుప్పొడి ఉంటుంది, పూల పొడి మధ్యలో చూసారా దుద్దులో, అది పచ్చగా ఉంటుంది. ఎప్పుడు తామర పువ్వులో కర్ణిక ఎప్పుడు పసుపు పచ్చగా ఉంటుంది. ఆ పుప్పొడి పట్టుకొచ్చి ఏనుగు మీద పోసేసేయట గజరాజు గారి మీద. ఈ పసుపచ్చని పుప్పొడి మీద అతుక్కుని అచ్చం బంగారం రంగులో మెరిసిపోతూ బంగారపు కొండని ఏమంటాం సంస్కృతంలో, మేరు పర్వతం. ఆ మేరు పర్వతంలో ఉన్నట్టు ఆయన. ఇంతలో ఏం చేశాయి ఆడ ఏనుగులు, మళ్ళీ కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభవహించు. అందులో తెల్ల కలువ పువ్వులు ఉన్నాయి. ఈ తెల్ల కలువ పువ్వులు పీక్కొచ్చి ఆడ ఏనుగులు మళ్ళీ మీద పెట్టేయట. ఒక్కొక్క తెల్ల కలువ పువ్వు ఎలా ఉందంటే పడగ. ఆదిశేషుడికి 1000 పడగలు ఉంటాయి. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు, చాలా తెల్లగా ఉంటాడు. 1000 పడగల ఆదిశేషుడిలాగా ఈ తెల్ల కలువ పువ్వులతో ఉన్న గజరాజు కనిపిస్తున్నాడు. ఆ కలువ పువ్వులు ఫణిరాజ మండనలాగా ఉన్నాయన్నమాట, పడగల్లా ఉన్నాయన్నమాట. మదకరేణుముక్త మౌక్తిక సుక్తుల మెరుగు మొగిలుతోడ మేలమాడు ఎదురులేని గరిమని భరాజ మల్లంబువన జగేహ కేళి వ్రాలునపుడు. ఇంకా ఆడ ఏనుగులు మళ్ళీ ఏం చేశాయి, అందులో ముచ్చపు చెప్పలు బయలుదేశాయట. ఆ ముచ్చపు చెప్పలు తలతల మెరిసిపోతున్నాయి కదా, ముచ్చపు చెప్పలు వెండిలా మెరిసిపోతాయి. దానితో ఈయన ఎలా ఉన్నాడంటే, ఈయన నల్లని మేఘం, మేఘంలో మెరుపు తీగల్లో ఉన్నాయట అవి. ఈ విధంగా లెక్క లేకుండా హాయిగా వనజగేహ కేడి వ్రాలున్నప్పుడు అక్కడ ఉంది చమత్కారం. వనజము అంటే తామర పువ్వు అని ఒక అర్థం, వనములలో పుట్టేవి చెట్లు, చెట్లు అని అర్థం. నీటిలో చెట్లు ఉన్నాయి అక్కడ ఒడ్డున. ఇక్కడ వనజగేహ కేళి వాలునప్పుడు అన్నప్పుడు తామర పువ్వులకు నిలయమైన చెరువులో ఆయన క్రీడిస్తూ ఉంటే ఆ క్రీడలో పరమ శోభాయమానంగా ఉంది ఆయన శరీరం. ఇలా ఈతలాడుతున్నారు, పడుతున్నారు, మీద కొట్టుకుంటున్నారు, గందరగోళం పడుతున్నారు. అడుగున ఉన్న నీరంతా మురికైపోతోంది. చాలా కాలంగా అడుగున నిద్రపోతున్నాడు. అది నేటివ్ ప్లేస్ ఒక ఆయనకి, పాపం ఆయన పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడ కూడా ఆ నీళ్ళల్లో నిద్రపోతున్నాడు. ఆయనే మకరేంద్రుడు. ఈయన గజేంద్రుడైతే ఆయన మకరేంద్రుడు, మొసళ్ళకి రాదు ఆయన, మంచి బలంగా ఉన్నాడు ఆయన. ఆ మకరేంద్రుడు గారు అంత పూర్వం 2-3 గంటల క్రితమే 5-6 పీతలు ఓ 10 తిమింగలాలు ఇవన్నీ తినేసి బ్రేక్ఫాస్ట్గా నిద్రపోతున్నట్ట. నిద్రపోతుంటే ఎవడో లేపాడు. కొంతమంది దిక్కుమాలు కూడా పక్కవాడు నిద్రపోతుంటే వచ్చి గందరగోళం చేసి బాత్రూములు బాది పొద్దున్నే లేచి చీది చంపేస్తారు ఇక వాడికి పక్కవాడికి నిద్రట. అంచేత నిద్రపోకపోయిన వాడి వల్ల వచ్చే నష్టం నిద్రపోయేవాడిని పాడు చేయడం అనమాట. తుమ్మీదకి ఒకటి కాదు ప్రాణం. ఇలాగే ఈ గజరాజు గారు ఏం చేశారంటే, తిన్నగా ఉండగా మకరేంద్రుడు హాయిగా నిద్రపోతూ ఉంటే ఆయన జోలికి వెళ్ళినట్టుగా ఈ కొలనంతా కలచేస్తున్నాడు. నీళ్లు పైకి లేచిపోతున్నాయి, మురికైపోతుంది. దాంతో మొసలికి మెలకు వచ్చేసింది. వాడికి మండింది, ఎవడురా, నేను ఇందులో చాలా కాలం నుంచి ఉంటున్నాను, నేనుండగా ఎవడు అడుగు పెట్టడు, అడుగు పెడితే వాడిని ఆ క్షణమే మింగి బారేస్తాను. ఈ గజరాజు తన భార్యలతో వచ్చి ఇష్టం వచ్చినట్టు జలక్రీడలాడుతున్నాడు, ఈనాడిక వీడిని క్షమించకూడదనుకున్నాడు. విజృంభించి లేచాడు. భుగ భుగాయత భూరి బుద్భుదచ్చటలతో కదలుచో దివికి భంగంబులెగయ్య వాళ్ళ విక్షేప దుర్వార ఝంజా నిలవశమున ఘుమ ఘుమా వర్తమడర కల్లోల జాల సంఘట్టనంబుల తటీతరుల మూలంబులై ధరణి గ్రోల భువన భయంకర ఫోత్కార రవమున ఘోర నక్ర గ్రహ కోటి బెగడ సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పిల్చి లంఘించి హుంకరిల్చి భాను కబళిల్చి పట్టు సద్భాను పగిది ఒక్క మకరేంద్రుడు యవరాజు నొడిసి పట్టే. వాడు బుసలు కొట్టాడు, ఉఫ్ ఉఫ్ అని గాలి విడిచిపెడుతున్నాడు. ఆ గాలికి నీళ్లు కెరటాలుగా లేచి పైకి ఒడ్డును తాగేస్తున్నాయి. వాడు అరుస్తున్న అరుపులకి, ఆ మొసలి అరుస్తున్న అరుపులకి, ఉమ్మని అరుస్తూ ఉంటే అరుపులకి నీళ్లలో ఉన్న చేపలు పీతలు తక్కిన మొసళ్ళు వణికి పారిపోతున్నాయి. తోకతో దబ్బ 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 కొట్టేస్తున్నాడు నీళ్ళ మీద, తెడ్డేసి కొట్టినట్టుగా. ఆ దెబ్బకి పెద్ద పెద్ద కెరటాలు ఎగిరి ఒడ్డును తగిలి ఒడ్డు మీద ఉన్న చెట్లు పడిపోతున్నాయి. దాన్ని బట్టి ఎంత కెరటాలు వచ్చాయో చూడండి. ఈ సునామీలు సరిపోవన్నమాట. ఎగిరాడు, దూకాడు, హుంకరించాడు, లంఘించాడు, ఈత కొట్టాడు, అమాంతంగా ముందుకొచ్చి ముందుకాడు పట్టేశాడు గజరాజు గారిని. ఎలా పట్టాడు వాడు అంటే, భాను కబళించి పట్టు స్వర్భాను పగిది సూర్యుణ్ణి మింగే రాహువు వలె. స్వర్భానుడు అంటే రాహువు. పర్వకాలములో అంటే గ్రహణ కాలంలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి రాహువు పట్టుకుంటాడు. అది కొంత సమయం పోయాక వెంటనే విముక్తి తప్పదు. అక్కడ గ్రహణమోక్షం అంటారు. ఇక్కడ గజరాజును పట్టుకున్నప్పుడు ఈ ఉపమానం వాడడం ద్వారా గజేంద్ర మోక్షం తప్పదు అని భావిసూచ్యర్థకంగా ఈ అలంకారం వాడాడు ఆయన ఉపమాలంకారంలో. భాను కవళించి పట్టు సర్భాను పగిది ఒక్క మకరేంద్రుడు, ఎక్కువ మంది లేరు వాడికి. ఇంకా గజరాజు గారికి భార్యలు ఉన్నారు కూడా, వాడు ఒకడే. గజరాజు నొడిసి పట్టే ఒడిసి పట్టుకున్నాడు అమాంతంగా వెళ్ళి. అయితే తక్కువ వాడేంటండి గజరాజు గారు, ఆయనే సామాన్యుడు, ఆ సర్కస్ ఏనుక కాదుగా. వడిదప్పించి కరీంద్రుడు నిడుదకరం వెత్తివేయ నీరాటంబుం పొడవడగినట్లు జలముల కడువడిబడి పట్టె పూర్వ పదయుగళంబున్. అమాంతంగా తొండంతో ఒక్క దెబ్బ కొట్టాట, బలంగా కాలు జాడించి ఆ పట్టుకున్న పట్టు తప్పించి తొండంతో ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టగానే దెబ్బ తినగానే నీటిలో దాక్కున్నట్టు నటించేటవాడు. పొడవడగినట్లు జలముల బడి, ఇంకా తను చచ్చిపోయాడేమో అన్నట్టుగా నీళ్ళలో దాక్కున్నట్ట. అమ్మయ్యా, నేను కొట్టిన దెబ్బకి చచ్చి ఉంటుందినే వసలి కదలటం లేదనుకుని వీడు కదలబోయే సమయానికి మళ్ళీ మహావేగంగా వచ్చి కడుబడి పట్టే పూర్వ పదయుగళంబున్ ఇంకా వేగంగా మళ్ళీ ముందుకడు పట్టేశాడు. ఆయన మళ్ళీ ఏం చేశాడు, పదములు పట్టినంతలకు పాటొక ఇంతయులేక సోరతన్ మదగజ వల్లవుండు ధృతిమంతుడు. ధైర్యవంతుడు వాడు. అక్కడుంది వాడి గొప్పతన విశేషణం, ధృతిమంతుడు. కాళ్ళు పట్టుకుంటే ఏమాత్రం కంగారు పడలేదు, లెక్క చెయ్యలేదు. అమాంతంగా ఈ దంతములతో ఒక్క కుళ పొడిచేట మీద పొడిచేట. అంత పొడిస్తే ఇంకో జంతువు అయితే పచ్చడైపోవాలి, కానీ దానికి పైన ఉన్న చిప్పలు ఉంటాయి, పులుసులు ఉంటాయే, ఎంతంత, అది కొంచెం దెబ్బ తగిలి రక్తం ఎంత పెసలు వచ్చిందట అంతే. అంత బలం ఉన్నది ఆ మొసలికి. అది మళ్ళీ కింద పారేసింది, వెనక్కి వచ్చి తోకబుచ్చుకు ఈడ్చింది, కింద పడినట్టు దాక్కుంటుంది, ముందు కళ్ళు పడుతుంది, మళ్ళీ అది కొట్టే సమయానికి దాక్కుంటుంది, వెనక నుంచి తోక పట్టుకుంటుంది, హుమ్మని మెదకి దూకుతుంది సింహంలాగా, మళ్ళీ దాక్కుంటుంది. ఇలా నీళ్లలో కనబడకుండా వెనక్కి లాగి ముందుకు లాగి ఘోర యుద్ధం చేసేయి. కర్రి దిగుచ్చు మకర్రి దర్రికిని, కర్రి దర్రికిని మకర్రి దిగుచ్చు, కర్ర కర్రి బెర్రయ్యన్ కర్రికి మకరి, మకరికి కర్రి భరమనుచును అతల్ల కొతల్ల భటులు అరుదుపడం. ఒక్కసారి ఏనుగు నది లాగుతుంది, ఏనుగుని మొసలి లాగ్గానే మొసలిని అది తండ్రి లాగుతోంది, ఆ రెండు మళ్ళీ కింద పడిపోతున్నాయి. ఈ రెండు ఏం చేసే కర్రకర్రి బెర్రయ్యన్ విజృంభణ, ఒక భయంకరమైన ఘట్టం చూపించేసే అక్కడ యుద్ధంలో. ఏనుగుకి మొసలి సరిపోతుంది, మొసలికి ఏనుగు సరిపోతుందిరా అన్నట్టుగా ఆ రెండు యుద్ధం చేస్తూ ఉంటే ఈ భూమి కింద ఉన్న అతల కొతల వితల తలాతల రసాతల పాతాళ లోకాల్లో ఉండే భటులు అదిరిపోతూ ఉండగా యుద్ధం చేస్తున్నాయి ఈ రెండు కూడా. ఏం యుద్ధం చేసాయో వర్ణించారు. ఇక పద్యాలు సరిపోన్నాడు అనుకున్నాడు పోతన గారు, వచనం రాసేశాడు ఇక్కడంతే. ఇట్లు కరిమకరంబులు రెండు నుండొండ సముద్రండంబులై, తలపడి నిఖిల లోకాలోకన భేకరంబులై, అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై, సంక్షోభిత కమలాకరంబునై, హరిహరియును గిరిగిరియును తాకి పిరుతివియక పెనంగు తెరంగున, నీరాటంబైన పోరాటంబునంబట్టుచు వెలికి లోనికిందిరుగుచు, కలంకు కలంకు బొంద కడువడి నిట్టట్టుబడి తడబడి బుడబుడానుకారంబులై, బుగులు బుగుళ్లను చప్పుళ్లతో జలంబులొప్పరంబెగయ చప్పరించుచు, తప్పక వదనక ఫరంబుల నప్పళించుచు, నిశిత నితాంత దురంత దంత కల్పాంత కాల కీలి కరగదాగాత ప్రభూతంబులైన సంఘాతంబుల, నాచుగుల్ల లొప్పతిల్ల సిడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుచూ, ఓల మాస గునక గెలుపు రెట్టిదంబులై విజృంభింప, అహోరాత్రంబులం బోలే క్రమక్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై, అవక్ర పరాక్రమ ఘోరంబులై, సలిల గండక మండూ కాది సలిల ప్రాణంబులు క్షీణంబులుగా రెట్టింపులై విజృంభింప, అహోరాత్రంబులం బోలే క్రమక్రమ మంబుగా పోరుచున్న సమయంబున అన్నాడు. ఇది యుద్ధం అట. ఈ విధంగా ఏనుగు మొసలి ఒకదానికొకటి తీసిపోకుండా, ఒక సింహం సింహంతో ఢీకొన్నట్టుగా, మొసలి మొసలితో ఢీకొన్నట్టుగా, ఏనుగు ఏనుగు కొట్టుకున్నట్టుగా, కొండ కొండ ఢీకొన్నట్టుగా, మేఘం మేఘం ఢీకొన్నట్టుగా కొట్టుకుంటూ కింద పడిపోతున్నాయి, నీళ్లలో పడిపోతున్నాయి, పైకి లేచిపోతున్నాయి. ఈ రెండు ఒక్కసారి నీళ్లలో పడినప్పుడు పెద్ద శబ్దంతో కెరటాలు ఆకాశానికి లేచి ఆ కెరటం మళ్ళీ కింద పడుతూ ఉంటే ఆ నీళ్లు నోట్లో పడి ఆ నీళ్లు తాగేసి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి. అది ఏ నీరు పైకి లేచిందో అదే నీళ్లలో నీరు నోట్లో పడుతోంది. అవే చప్పరించుచు. ఈలోపు అందులో నాచు పచ్చడైపోయింది, గొల్లలు ఈ నత్తగొల్లలు అవి పచ్చడి తొక్కేస్తున్నాయి, మురికి లేచిపోతుంది, కలంకు కలంకుం వంద అదంతా కలంకమైపోయింది, కింద పడిపోతున్నాయి, పైకి లేచిపోతున్నాయి. ఈ రెండింటి చావు మధ్యలో లేనిపోయినది సామాన్య ప్రాణులు చావుకొచ్చింది. గొర్రె పొట్టేళ్లు కొట్టుకుంటే మధ్యలోకి వెళ్ళి నలిగిపోయిన నక్కలాగా ఈ రెండింటి యుద్ధంలో చిన్న చిన్న మొసళ్ళు తావేళ్లు పీతలు చేపలు పచ్చడి శవాలు తెలిపోతున్నాయి పైకి. ఘోర యుద్ధం. రాత్రి పగలు సంధ్యా సమయం విశ్రాంతి లేదు, దాహం తీర్చుకోవడానికి అవకాశం లేదు, ఆహారం లేదు, ఇంకా ఇంకా పట్టుదల పెరిగిపోతుంది. నేనే విజయం పొందుతానంటే నేనే విజయం పొందుతానని ఆశ పెరిగిపోతుంది. కొట్టుకుపోతున్నాయి, రక్తాలు కారిపోతున్నా లెక్క చేయటంలా, శరీరం గాయమైపోయినా లెక్క చేయటంలా, అలా యుద్ధం చేస్తూనే ఉన్నాయి ఆశ కొద్దీ. అలయ్యక సొలయ్యక వేసట నొలయ్యక, కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు, దివసంబులు సలిపింపోరొక్క వేయి సంవత్సరములు. అలిసిపోలేదు బాబో, ఎందుకురా అనుకోలేదు, విసిగిపోలేదు. ఎన్ని దెబ్బలు తగ్గుతున్నా, శరీరం గాయాలమయమైన రక్తం కారిపోతున్నా లెక్క చెయ్యలేదు. ఏనుగు మొసలి ఇంకా ఇంకా పట్టుదల పెరిగిపోతూ ఉండగా రాత్రులు సంధ్యలు పగళ్ళు విశ్రాంతి లేకుండా యుద్ధం చేశాయి. ఎంతకాలం? పెద్ద ఎక్కువ కాలం కాదు, ఒక 1000 ఏళ్ళు మాత్రమే యుద్ధం చేశాయట. సలిపం పోరొక్క 1000 సంవత్సరం. ఈ 1000 సంవత్సరాల యుద్ధం జరుగుతూ ఉంటే ఆ మొసలు ఎలా ఉంది, ఏనుగు ఎలా ఉంది,
ఆటోపంబున జిమ్ము రొమ్మగల వజ్రాభీల దంతంబులం బాటించున్ మెడగట్టి బట్టి హరిదోర్దండాభసం భాగతిన్ నీటన్ మాటికి మాటికిన్ దిగువగా నీరాట మున్నీట పోరాటం నోటమి పాటు చూపుట కరణ్యాటంబు వాచాటమై. అంతకంతకి తన ఆటోపంతో మసలిని చీల్చేస్తుంది, కొడుతోంది దంతాలతో, అది నీళ్లలో దాక్కుంటోంది, అమాంతంగా మీదకొస్తుంది, కాళ్ళు పడుతుంది, లాగుతుంది, నీళ్లలో మెలిగిపోతున్నాయి, ఇలా యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఏనుగు గారికేమో ప్రాణ సంకటం, మసలికేమో చెలగాటం అన్నట్టయింది. క్రమంగా 1000 ఏళ్ళు అయ్యేసరికి ఒకటి స్థానబలం, మసలికి స్థానబలం కంటే గొప్ప బలం మరొకటి లేదు, స్థానబల్మి కాని తనబల్మి కాదయ్యా అన్నారు. రెండవది, మసలు ఎప్పుడు ఏనుగు యొక్క పాదాలకి చిన్న చిన్న మొటిమల్లా ఉంటాయి, వేళ్ళు అనమాట. మనకి ఎలా వేళ్ళు ఉంటాయి అలాగే ఎప్పుడో చూడండి, ఏనుగు చుట్టూతో ఉంటాయి, వాటిని ఇంగ్లీష్లో టోస్ అంటారు. దక్షిణాఫ్రికాలో వేటాడేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, జిమ్ కార్బెట్ నవల్లు ఉన్నాయి కదా, వేటల గురించి చాలా రాశాడు వాడు, అందులో రాశాడు దక్షిణాఫ్రికాలో ఉండే వేటగాళ్ళు ఆ కాళ్ళ దగ్గరికి వెళ్ళి కత్తులు పుచ్చుకుని వాటిని కోసేస్తారట. సున్నితంగా ఉంటుంది అది, అవి కోసేస్తే రక్తస్రావమే కదల్లేక కింద పడి చచ్చిపోతాయి అలా క్రమంగా, అప్పుడు వాటిని తినేస్తారు వాళ్ళు. ఈ మొసలి చేసే కుళ్ళు కుతంత్రాలు కుట్రలు అవే కుయుక్తులు, ఆ సున్నితంగా ఉండే వేళ్ల ప్రాంతాలని పొడి చేసి రక్తం తాగేస్తుంది, దాంతో క్రమంగా ఏనుగు పారాడలేక కింద పడిపోతుంది రక్తస్రావం అయి. ఇదేమో రక్తం తాగి బలిసిపోతుంది, ఏనుగుకి దెబ్బలు తగులుతున్నాయి, ఉన్న రక్తం పోతుంది, కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు, కిందే బాటిల్ ఇచ్చేవాళ్ళు లేరు, అక్కడ ఇడ్లీ పెట్టేవాళ్ళు లేరు, అట్టు పెట్టేవాళ్ళు లేరు, ప్రసాదం పెట్టేవాళ్ళు లేరు, దాంతో ఆహారం లేక నిద్ర లేక క్రమక్రమంగా పాపం అంత పూర్వం ఏనుగులో ఉండేది, ఇప్పుడు పీనుగులు అయిపోయింది, నాకు మళ్ళీ సన్నబడిపోయింది క్రమక్రమంగా. అలా ఉన్న ఈ గజరాజు ఎలా ఉన్నాడో చెప్పారు, అద్భుతమైన వర్ణన చేశారు పాతన గారు. ఊహకలంగి జీవన పుటోలమునం బడి పారుచు మహామోహలతా నిబద్ధ పదము విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ దేన దశను గజముండే భీషణ గ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదఖురాగ్రశల్యమై. ఒక ఆయన ఉన్నాడు, పెళ్ళయింది, సంసారంలో ప్రవేశించాడు. ఆయన దురదృష్టవశాత్తు ఎందులోడు, వాసుదేవ, హరివాసుదేవ, ఒక ఆయన సంసారంలో ప్రవేశించాట. ఏ ముహూర్తంలో సంసారంలో ప్రవేశించాడు కానీ ఆయన దురదృష్టవశాత్తు మంచి ఉద్యోగం లేదు, సంపద లేదు, ఎక్కడికి వెళ్ళినా అన్నీ కష్టాలే, బతకడం కోసం ఓ పక్కన అప్పులు చేయవలసి వచ్చింది, నానా బాధ పడిపోతున్నా ఎప్పటికైనా నా జాతకం మారకపోతుందని వాళ్ళ ఆశ. నా నసీబు మారకపోయే నాన్న నవాబు కాకపోయేనా అనుకుంటాట పాప. మళ్ళీ ఓ పక్కన ఊహ పనిచేయడంలో నానా కష్టాలు ఎక్కువ కాలం అనిపిస్తే, ఇక బుర్ర పనిచేయదు, ఏం చేయాలో అర్థం కాదు, అన్నిటికీ భయమే. అందుకని ఊహ కలంగి, ఇంకా ఆలోచన పోయింది దానికి. ఈ జీవితం అనే ఒక మహాప్రవాహంలో పడి కొట్టుబిట్టాడుతున్నాడు, కొట్టుకుపోతున్నాడు, అయినా సంసారం మీద వ్యామోహం విడిచిపెట్టలేడు. ఈ వ్యామోహం ఎటువంటిది అంటే, అడవి నీళ్లలో కొట్టుకుపోతున్నప్పుడు తీగలు కాలికి చుట్టుకుంటే అంత ప్రమాదం అటువంటిది అనమాట. అప్పుడప్పుడు చెరువుల్లో ఈతకెళ్ళే వాళ్ళకి ఈ ప్రమాదం ఉంది, లోపల రకరకాల తీగలు పెరిగిపోతాయి, ఈ ఈదేటప్పుడు గబుక్కున తీగల్లో కాలు ఇరుక్కుపోయి ఇక కదలలేక అందులో మురిగి తెచ్చిపోతారు. ఈ మోహము అనేటటువంటి ఒకనొక తీగ వాడి కాలుని పట్టేసుకుందిట, ఈదలేకపోతున్నాడు, అది విడిపించుకోలేకపోతున్నాడు. అలా సందేహం పొందుతూ ఎప్పటికైనా నా రాత మారకపోతుందా, మారుతుందా లేదా, నేను బాగుపడతానా లేదా, బతుకుతానా చస్తానా, ఇన్ని బాధలు. ఇంటికి వస్తే పెళ్ళామేమో నానా బాధ, కూరగాయలు తెచ్చావా, సరుకులు తెచ్చావా, నెయ్యి తెచ్చావా, ఇడ్లీ తెచ్చావా అంటుంది. బయటికి వెడితే అప్పులాళ్ళు, ఎక్కడి నుంచి పట్టుకొస్తావా, తీసుకొస్తావా లేదా, వేలం వేయమా అంటారు. ఈ సందేహంతో నానా బాధ పడిపోతున్న ఒకనొక సగటు జీవి ఎంత బాధపడతాడో అలా ఉన్నదట పాపం గజరాజు గారు. ఈ సంసారంలో బాధపడుతున్న సాధారణ జీవిలాగా మొసలి నోట్లో తన కాలు ఇరుక్కుపోయి బయటికి రాక. ఇక మొసలిలా ఉన్నది, పాదద్వంద్వము నీలమోపి పవను బంధించి పంచేంద్రియోన్మాదంబుం పరిమార్చి బుద్ధిలతకున్ మారాకుగతిల్చి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ అక్రము విక్రమించే కరిపాద ఆక్రాంత నిర్వక్రమై. హఠయోగి అని యోగాభ్యాసం చేసేవాళ్ళల్లో యోగుల్లో ఒక రకమైన యోగులు ఉన్నారు. వీళ్ళు యోగాభ్యాసం చేసేటప్పుడు పరబ్రహ్మలో లీనమవ్వడం కోసం కాళ్ళు రెండు నేల మీద గట్టిగా నిగడదన్ని, రెండు చేతులు పైకెత్తి, భూమధ్యం మీద దృష్టి పెట్టి, అస్సలు ఇంద్రియాలు ఎటు వెళ్లకుండా చూస్తారు. అంటే వాడి చెవులు అక్కడే ఉంటాయి, పక్కన ఏం జరుగుతున్నా వినపడదు. కొంతమంది చూడండి జపంలో ఉంటారు, ఆ జపం జరుగుతున్నప్పుడు పక్కన బ్రహ్మాండం బద్దలైనా వాడు వినపడ్డు, అంత నిష్ట. తపస్సు చేసేటప్పుడు జపం చేసేటప్పుడు పక్కన ఏం జరిగినా వినకూడదు అన్నమాట. కాదు, చాలా కఠినమైన నిష్ఠతో ఉంటారు కొంతమంది. కొంతమందికి అలా కాదు, జపమాల చేత్తో పట్టుకుంటారు, పక్కన ఫోన్ రాగానే ఏమొచ్చింది టింగ్ టింగ్ అని మళ్ళీ మాట్లాడేసి మళ్ళీ మామూలే. అంటే అన్నీ వినబడుతున్నాయి వాడికి, అన్నీ కనబడుతున్నాయి, లోపల పోపుల వాసన తెలుస్తోంది. ఇవన్నీ తెలిస్తే ఇంక వాడికి పంచేంద్రియాలు అక్కడే ఉంటే ఇంక జపమేమిటది? పక్కన ఏం జరిగినా వాసన ముక్కులకి రాకూడదు, శబ్దం చెవుల్లోకి వెళ్ళకూడదు, కళ్ళు తెరిచినా దృశ్యం కంటిలోకి లోపలికి ఆ పాప దాటి వెళ్ళకూడదు, చర్మానికి స్పర్శాదులు తెలియకూడదు, నాలుకకి రుచి తెలియకూడదు. ఇలా పంచేంద్రియాలతో సంబంధం లేకుండా జపం చేసేవాడు నిజమైన యోగి. అదిగో అలాంటి యోగి ఎవడైతే ఉన్నాడో అలా యోగిలో ఉన్నదట మొసలి. అంచేత కాళ్ళు రెండు నేల మీద మోపి ఇంద్రియాల ఉన్మాదాన్ని పరిమార్చి యోగాభ్యాసం చేస్తున్నప్పుడు జ్ఞానం వెలిగి లోపల వాడికి వెలుతురు ప్రకాశం వస్తుంది. అది బుద్ధిలతకున్ మారాకు హత్యించుట అంటే. చెట్లకు పూర్వం మారాకు వచ్చుట అనేది పల్లెటూళ్ళలో వాడికి తెలుస్తుంది. వీడి జ్ఞానము అనే తీగకి ఆకు అత్తుకుందన్నమాట. వీడు పరబ్రహ్మానందం పొందాడు. పరబ్రహ్మానందం పొందిన జీవితోటి మొసలి పోలుస్తాడు ఇటు పాడు మొసలిని అంటే యోగులు ఎప్పుడూ అలాగే పోలుస్తారు కవియోగులు. ఎలాగ మొసలి ఏనుగు కాళ్ళు పుచ్చుకులాగడం కోసం అని గాలి బిగించింది, యోగి ఏం చేస్తాడు? గాలే బిగిస్తాడు. లోపల కుంభకము అంటారు దాన్ని, పూరకం రేచకం కుంభకాల్లో కుంభించాడనమాట గాలిని. తర్వాత ఏం చేశాడు? రెండు కాళ్ళు నిగడదన్నాడు. ఇలా కాళ్ళు మీరు వేరే అక్కర్లా, తాడులాగుడు పోటీల్లో తాడు పుచ్చుకులాగేవాడు కూడా ముందు కాళ్ళు రెండు గట్టిగా పెట్టి గాలి పీల్చుకుని హుమ్మని వెనక్కి లాగితే కానీ తాడు రాదు. అలాగే ఏనుగు కాళ్ళు పుచ్చుకులాగడం కోసం ముందు కాళ్ళు నిగడదన్నాడు, గాలి బిగించాడు. ఇంకా వీడికి ఏమీ దృష్టి లేదు, చెవులు వినపట్టం లేదు, వీడి కంటికి ఏం కనపట్టలేదు, వీడి దృష్టి అంతా కేవలం ఏనుగే. ఆ ఏనుగే వాడికి పరబ్రహ్మ, దాన్ని పట్టుకు లాగేయాలి. ఆ యోగి ఏమో పరబ్రహ్మం మీద దృష్టి పెడితే వీడు తాను చంపాలనుకున్న ఏనుగు మీదే దృష్టి పెట్టి ఆ దాని మీదే బుద్ధి పెట్టి లాగేస్తున్నాడు. అందుకని ఏమన్నారు? దాన్ని పరబ్రహ్మానందంతో క్రీడించే యోగీంద్రుడి వలె అన్నారు. నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై, దాని కాళ్ళు గట్టిగా పుచ్చుకుని అంతకంతకీ విజృంభిస్తోంది. ఇలా 1000 ఏళ్ళు యుద్ధం చేశాక అప్పటికి ఎలా ఉంది వాతావరణం అంటే, జీవనంబు తనకు జీవనం బయ్యుంట అలవు బలమునంతకంతకెక్కి మకరముప్పే దస్యమతే భమల్లంబు బహుళ పక్ష సీత భాను పగిది. జీవనం అంటే నీరు అనే అమృతం, జీవనం వనం అని అమరకోశంలో పేర్లు వరుసగా. నీరే తనకి జీవనం కనుక, నీరే తనకి నివాస స్థానం కనుక అంతకంతకీ బలం పెరిగిపోయిందిట మొసలికి. నీరు తనకి నివాసం కాదు, ఆహారం లేదు, నిద్ర లేదు, దిక్కు లేదు, అందువల్ల అలిసిపోయింది పాపం ఏనుగు. ఎలా ఉందది? బహుళపక్ష సీత భానుపగిది. అమావాస్య రోజుల్లో రోజు రోజుకి చంద్రుడు ఏమైపోతాడు? తగ్గిపోయి తగ్గిపోయి సన్నబడిపోతాడు. ఆఖరికి అమావాస్య నాడు కనపడ్డం, అమావాస్య నాడు కనపడ్డను కొద్ది కనపడతాడు గుర్తుపెట్టుకుంటే ఒక్కొక్కప్పుడు. యాదృష్టేందు సినీవాలి సా నష్టేందు కళాకుహూ అని. అమావాస్య రాత్రుల్లో కూడా
చంద్రరేఖ కనపడే అమావాస్యని ఏమంటారు? శనివాలి. దృష్టేందుహు శనివాలి. చంద్ర కళ్ళ కనపడిన చంద్రరేఖ కనపడిన అమావాస్యని శనివాలి అంటారు. చంద్రరేఖ కనబడని అమావాస్యని ఏమంటారు? కుహూ అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రస్తుతం కుహూ కాలంలో రాత్రిపూట చంద్రుడు ఎలా కనబడ్డో అలాగే సనబడిపోయి కనబడకుండా చిక్కిపోతున్నాడు పాపం గజరాజు గారు. బహుళపక్ష సీత భానుపగిదయ్యాడు. కృష్ణపక్షంలో చంద్రుడిలా క్షీణిస్తున్నాడు. అప్పటికీ తన శక్తి తెలిసింది ఆయనకి. ఒడ్డుకేసి చూశాడు, రక్షించే ఆడవాళ్ళంతా ఏడుస్తూ కన్నీళ్లు కరుస్తలాగే ఉన్నారు. మకరితోడపోరు మాతంగ విభుని ఒకరు నిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు మగలు తగులు కార్య మగువలకును. తగులు అంటే బంధం. భర్తే భార్యకి నిజమైన జీవన బంధం అట. విడిపోని బంధం భార్యాభర్తలది అన్నారు. విడాకులుచ్చుకున్నా తాళి తీసి విసిరేసినా బంధం పోయేది కాదన్నారు. ప్రేమ కలిగిన భార్యాభర్తల మధ్యలో బాంధవ్యం అలా ఉంటుంది. గజరాజుకి తప్పదు, మొసలి కాళ్ళు పుచ్చుకు లాగేస్తుంది కనుక గతిలేని స్థితిలో అక్కడే ఉన్నాడు, పడున్నాడు నీళ్ళల్లో. కానీ ఒడ్డు మీద ఉన్న ఆడవాళ్ళు వెళ్ళిపోతుగా పోతే పోయేళ్ళే మా కూడా హాయిగా వెళ్ళిపోదామని. ఈ మధ్యలో ఒక రాజకీయ నాయకుడి భార్య వచ్చింది నా దగ్గరికి హైదరాబాద్లో. మా ఆయన ఎప్పుడు చచ్చిపోతాడో చెప్పండి అది. అదేమిటమ్మా అన్నాను. మా ఆయన మినిస్టర్గా ఉన్నాడండి, ఆయన చచ్చిపోతే నాకే కదండి నెక్స్ట్ మినిస్టర్ చెప్పాను. కొంతమంది గొడవ అది, నేను చెప్పిందంటే రవ్వంత అతిశయోక్తి లేదు. అలాగే ఏలూరులో ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం కొత్తల్లో. ఆ ఇంటే ఆవిడ ఏముందో తెలుసా, మా ఆయన పోయాక ఎంత సుఖంగా ఉందోనండి బాబోయ్. దిక్కుమాలాడు బతుకున్న రోజుల్లో, ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఒక్క రూపాయి సినిమాకి ఇచ్చాడండి చచ్చాడు దరిద్రుడు. వాడు చచ్చిపోగానే మా ఇంట్లో ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చారు, పింఛన్ ఇస్తారు నాకు, బోల్డు డబ్బు వచ్చింది, ఇల్లు కట్టుకుని రోజు సినిమాలు షికారు నా ఇష్టం తోటి తిరుగుతాను. దిక్కుమాలాడు పోయాడు. కృతజ్ఞత ఏమిటంటే పింఛన్ ఇచ్చిపోయాడు, వాడు డబ్బు ఇచ్చిపోయాడు కనుక పటం పెట్టి మాత్రం దండేశాడు. అది గౌరవం. దండ ఎందుకంటే అందుకని అంచేత పోతే పోయాళ్ళండి అండి ఆవిడ. ఇంత హాయిగా మాట్లాడుకునేవాడు కొంతమంది అదృష్ట జాతకులు. ఎందుకంటే వాడంత ఏడిపించాడో దొరిపోయాడు, అందుకే ఏడిపించకూడదు. అత్మహాటం దొరికింది కదా భార్య అని చెప్పి ఎప్పుడు కూడా భార్యను చాలా జాగ్రత్తగా గౌరవంగా చూస్తే వీడు పోయినా సరే మా ఆయన ఎంత మంచివాడు అండి, ఆ రోజుల్లో అరటి పండు తొక్క తాను తిని పండు నాకు పెట్టేవాడు అని కాసి పొగుడుతారు అన్నమాట. ఆ రకంగా భార్య చేత పొగిడించుకోవాలి భర్త ఎప్పుడు, తిట్టించుకోకూడదు. మహానుభావురాలు కదండి, ఎంతో కష్టపడి చాకరీ చేస్తున్న భార్యను ఏడిపిస్తే మరి మండదావిడికి. ఇక్కడ ఈ భార్యలు ఆ భర్త మీద ఎంత ప్రేమ అంటే, మొసలితో పోరాడుతున్న భర్తని విడిచి వెళ్ళలేక ఒక్కడిని అలా ఒడ్డు మీద కన్నీళ్లు కరుస్తూ చూస్తున్నాయి. ఎప్పటికైనా ఎవరైనా రాపోతారా, మా ఆయన బయటికి రాపోతాడా అని పాప అంత బెంగ బాధపడి చూస్తున్నాయిట వెళ్ళడంలా. ఎంత ప్రేమ! భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండడానికి మానవులై ఉండక్కర్లా, జంతువులైన ఒకటే, పక్షులైన ఒకటే. ఆహ్! అందుకే మగలు తగులు కారే మగువలకును అన్నారు. భార్యలు భర్తల మధ్యలో బంధం ఎటువంటిదంటే, భర్తే తమకి సర్వబంధం. అతన్ని ఒకసారి తగులుకున్నాక విడిచిపెట్టలేరు అన్నమాట. ఆ బంధం నుంచి బయటికి రాలేరు, ఆ జంజాటంలో నుంచి. ఆదర్శ దాంపత్యం అంటే ఇలా ఉండాలని చూపించారు వాళ్ళు. ఇక కలిసిపోయాడు గజరాజు. పృథుశక్తిన్ గజమాజల గ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలం వై తన లావు వైరి బలమున్ చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీని గెల్వ సరిపోరంజాలరాదంతు అవ్యథమై ఇట్లను పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. తన శక్తిని నమ్ముకుని వేల సంవత్సరాల పాటు గజరాజు గారు మొసలితో పోరాడి పోరాడి చివరికి చిక్కిపోయి శిథిలమైపోయి ఈ శరీరంతో మొసలిని జయించలేను అనుకున్నది. ఇక నా వల్ల కాదు, ఎన్ని కష్టాలు పడినా సరే ఈ శరీరంతో యుద్ధంతో మాత్రం జయించలేం, ఇంకేం చెయ్యాలి, ఇంకెలాగా అనవసరం దీంతో యుద్ధం చేయడం, నాకు విజయం రావాలంటే ఏం చెయ్యాలి అని బాగా ఆలోచన చేశాట. ఈ శరీరంతో పోరాడి జయం పొందడం మిథ్యా, కుదరదు అని అర్థమైంది. ఇంకప్పుడు దానికి పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తి, ఇంతకు పూర్వజన్మలో చేసిన పుణ్యం ఒకటిందని గుర్తు చేస్తున్నాడు మనకి. అందువల్ల సరైన సమయానికి భగవంతుడు గుర్తుకొచ్చాట. మనం ప్రారంభంలోనే అజామిడు పక్యాలని చెప్పుకున్నాం, హఠాత్తుగా భగవంతుడు స్మరించినా ఆయన మోక్షం ఇస్తాడు, కానీ అది రాదు. అంత పూర్వం కొంత సుకృతం ఉండాలి. ఆ సుకృతం అజామిళుడు బాల్యంలో చేశాడు, అది అంతంలో గుర్తొచ్చింది. ఈ గజరాజుకు కూడా తన పూర్వజన్మలో చేసిన మహాపుణ్యం ఒకటి ఉన్నది, అందుకే ఇప్పుడు ఆ పుణ్య ఫలం చేతికి అందింది, దివ్య జ్ఞాన సంపద కలిగింది. అప్పుడు ఆవిడ అనుకున్నదట,
ఏ రూపంబున్నది నిగెల్తు ఇట మీదే వేల్పు చింతిల్తు ఎవ్వారిల్ చీరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తము వారి పొందగువారలవరు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్యద దిక్కుమాలిన మొరాలింపం ప్రపుణ్యాత్మకుల్ నానానేకపయోధముల్ వనములోను పెద్ద కాలంబు సన్మానిం పందచలక్ష కోటి కరిణీ నాథుండనయుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక ఈ నీరాశ ఇటేల వచ్చితి భయం వెట్లో కదే ఈశ్వర.
ఇంకా ఏ రూపం ధరిస్తే ఈ మొసలిని జయించగలను? ఈ శరీరంతో జయించలేను కాబట్టి ఇంకే శరీరం ధరించాలి? ఏ దేవుడు నన్ను రక్షిస్తాడు? రక్షించమని ఎవరిని కోరుకోను, ఎవరిని రమ్మని పిలవను, నాకు అడ్డపడి నన్ను కాపాడేవాడెవడు? ఈ జలజీవి నా ప్రాణం తీసేస్తోంది, దీన్ని అడ్డం కొట్టి దీన్ని సంహరించి నన్ను కాపాడేవాడు ఒక్కడు లేడా ఈ సృష్టిలో ఇంతమంది ఉన్నారే? కష్టపడి దిక్కులేక అలవటించిపోతున్న నేను దిక్కుమాలిన వరాలింపనని ఆ దిక్కుమాలిన శబ్దం అద్భుతమైన శబ్దం ఇక్కడ వాడాడు ఆయన. నాకెవడో దిక్కులేడు, అటువంటి నా మొర అలించేవాడు ఒక్కడు లేడా ఇక్కడ? ఒకటా రెండా 10 లక్ష కోటి ఏనుగులు నన్ను సేవిస్తూ ఉండగా నేను త్రికూట పర్వతారణ్యంలో సుఖంగా ఉండేవాణ్ణి. మా ఏనుగుల యొక్క కుంభస్థలం నుంచి గండస్థలం నుంచి చెమట కారి ఆ చెమటతో గంధం చెట్లు పెరిగాయట. అంటే గంధం చెట్లను కూడా పెంచినంత నీరు వచ్చిందని వాటి చెమట. అప్పట్లో వీరప్పలు లేడు గనక ఆ గంధం చెట్లు మేము బతికాం గనక మా చెమట జలంతో ఆ గంధం చెట్లను పెంచాం. ఆ గంధపు చెట్ల నీడలు ఆ పూల చెట్ల నీడలు విశ్రాంతి సుఖంగా తీసుకునేవాడిని. అక్కడ ఉండలేక దాహం వేస్తే మంచిరేళ్ల మీద ఆశ కొద్దీ చెరువు దగ్గరికి ఎందుకు రావాలి? వచ్చాను బో, హాయిగా నీళ్లు తాగిన దారిని నేను పోక జలక్రీడలాడాలనే కోరిక నాకేల జనించవలే. జనించింది అనుకుందాం, జనించిన తర్వాత అందులో కాసేపు ఉండిన వాడిని పోక గంటల తరబడి ఒకళ్ళతో ఒకళ్ళు ఆటలాడి చెరలాటలు ఎందుకు ఆడాం? ఆడిన తర్వాత ఈ మొసలు ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుందో, ఈ మొసలి నుంచి నేను బయటపడలేకపోతున్నాను పరమాత్మ, నాకెవడు కాపాడేవాడు రక్షించేవాడు? ఓ ఈశ్వరాన్ని ఇప్పుడు ఈశ్వర శబ్దాన్ని, ఈశ్వర శబ్ద వాచ్యుడు ఆయన, సమస్త లోకాలకి అధిపతి ఆయన, అటువంటి అనహంకారుడికి నేను భక్తితో నమస్కారం చేస్తున్నాను.
యవ్వనిచే జనిల్చు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని దుడిల్దు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాణి ఆత్మభవు ఈశ్వరునే శరణం బువేడెదల్.
ఈ చరాచర జగత్తంతా